ఒక భక్త శిఖామణి ఉండేవాడు. తమిళనాడు ప్రాంతంలో సముద్ర తీరానికంటే కన్యాకుమారి ప్రాంతానికి దగ్గరగా అంటే సుమారు ఒక 20 కిలోమీటర్లు కొంచెం పైకి వస్తే అక్కడ కురంగ నగరి అని ఒక ఊరుంది. ఏం ఊరు అది? కురంగ నగరి. కురంగం అంటే లేడీ. స్పాటెడ్ డియర్స్ ఉంటాయి కదా, వాటిని కురంగము అని అంటారు. బహుశా ఆ ప్రాంతంలో చాలా ఎక్కువగా ఉండేవో ఏమిటో, దానికి కురంగ నగరి అని పేరు పెట్టారు. దాన్ని తమిళ భాషలో తిరు కురుంగుడి అని అంటారు. ఏమంటారు? రైట్, తిరు కురుంగుడి అని అంటారు. అది ఒక అద్భుతమైనటువంటి భగవంతుడి ఆలయం ఉన్న ప్రాంతం. అక్కడ భగవంతుడు 5 రూపాల్లో ఉంటాడు. కొండ మీద 1 రూపంలో ఉంటాడు, కొండ క్రింద 4 రూపాల్లో ఉంటాడు. దేవుడు అనగానే మనకందరికీ తెలుసును, ఆయన అన్ని రకాలుగా పరిపూర్ణుడు కదా. దేవుడు అంటే దేవుడిలో లోపాలు ఏమైనా ఉంటాయా? ఉంటాయా? ఉండవు. ఏ లోపాలు ఉండవు కనుక దేవుణ్ణి పూర్ణుడు అని అంటారు. ఆ పూర్ణుడు అనే దాన్ని తమిళంలో నంబి అని అంటారు. భగవంతుడు తిరుక్కురుంగుడిలో ఉన్న పూర్ణుడు. అంచేత ఆయన తమిళ భాషలో తిరుక్కురుంగుడి నంబి అని అంటారన్నమాట. ఈ తిరుక్కురుంగుడిలో ఉండేటువంటి ఆ నంబిని కొండ మీద ఉంటాడు కనుక ఆయన కొండ మీద ఉండే నంబి. తమిళంలో కొండని మలై అని అంటారు. మలై మేల్ నంబి. మేల్ అంటే పైన. మలై మేల్ నంబి అంటే కొండ మీద దేవుడు. మీరు చిన్నప్పుడు నా పాట విన్నారా? కొండ మీద వెళ్ళేది ఎవరన్నా? ఓ గాడ్. కొండ మీద కోయిలొకటి వెలిసింది, కొండ మీద కోకిలొకటి కూసింది. అని ఒక పాట. చిన్నప్పుడు ఎప్పుడో విన్నట్టు మా జ్ఞాపకం. సో ఆయన కొండ మీద ఉండే నంబి, అంటే దాన్ని మలై మేల్ నంబి అని అంటారు. ఆ క్రింద ఉండేటటువంటి స్వాములు కూడా, ఓ ఆయన నించున్న స్వామి, ఓ ఆయన పడుకున్న స్వామి, ఇంకొక ఆయన కూర్చున్న స్వామి. మన ఆలయంలో కూడా అలాగే ఉన్నారు కదా పెరుమాళ్ళు. కింద ఎలా ఉన్నాడు ఆయన? నించుని ఉన్నాడు, మధ్యలో పడుకుని ఉన్నాడు, ఆ పైన కూర్చుని ఉన్నాడు. ఇలాగ అక్కడ కూడా నించున్న నంబి, కూర్చున్న నంబి, పడుక్కున్న నంబి అని ఇలాగే ఆయనకి పేర్లు. నించున్నవాడు అంటే నిన్న నంబి, కూర్చున్న నంబి అంటే ఇరుంద నంబి, పడుక్కున్న నంబి అంటే కిడంద నంబి, మలమేల్ నంబి. ఇలాగా ఆయన్ని రకరకాల పేర్లతో పిలుస్తారన్నమాట ఆ రూపాల్లో ఉండేటటువంటి దేవుణ్ణి. ఆలయం ఎప్పుడో ఉంది, చాలా కాలం క్రితం ఉంది. అంటే బహుశా మన కలియుగం ఆరంభం అయినా బహుశా కాలానికే ఉండుందేమో. అక్కడ దేవుడు చాలా ప్రభావం కలిగినటువంటి దేవుడు అని అందరూ ఆయన్ని చక్కగా సేవిస్తూ ఉండేవారు. ఆ తిరుక్కురుంగుడికి కొంచెం దూరంలో ఒక చిన్న గ్రామం. ఆ గ్రామంలో ఒక మాలదాసరి ఒక ఆయన ఉండేవాడు. మాలదాసరి అంటే ఆ ప్రాంతంలో ఉండేటటువంటి వారందరికీ కూడా ఆయన భక్తి పాటలు పాడుతూ వాళ్ళల్లో దేవుడంటే ఏమిటి, మనం ఎలా ఉండాలి, ఇలాంటి నీతులన్నీ వాళ్ళు చెప్పేవారు అన్నమాట. ఇదివరకు రోజుల్లో వాళ్ళని మాలదాసరులు అని అంటూ ఉండేవారు. మీరు ఎప్పుడైనా సంక్రాంతికి కొంతమంది తిరుగుతూ ఉంటారు, ఎప్పుడైనా చూసారా, విన్నారా? గంగిరెద్దు ఉంటుంది, ఎగ్జాక్ట్లీ హరిదాసులు. ఈ హరిదాసుల్నే మాలదాసరులు అని కూడా అంటారు. అంటే వాళ్ళు ఏ పని చేసుకుంటున్నా దేవుడి గురించి పాడే సమయంలో చక్కగా స్నానం చేసి మంచిగా నామాలు దిద్ది మెడలో తులసి మాలికల పూసలు వేసుకుని చేతిలో ఒక వాయించేటటువంటి సాధనాన్ని పెట్టుకుని తంబురా లాంటిది ఒకటి పెట్టుకుని చిడతలు రెండో చేతితో పట్టుకుని తల మీద ఒక భిక్షా పాత్ర, అక్షయ పాత్ర అంటారు దాన్ని, అది పెట్టుకుని వాళ్ళు భగవంతుడికి సంబంధించిన పాటలు పాడుతూ తిరుగుతూ ఉంటారు. అది చాలా పవిత్రమైనటువంటి ఒక కార్యంగా వాళ్ళు భావిస్తారు. వాళ్ళు అలా ఎక్కడికి వెడితే అక్కడ ఆ ఇండ్లలో ఉండేవాళ్ళు ఎవరైనా దాంట్లో కాస్త కాస్త బియ్యం గట్రా పోస్తుంటారన్నమాట. ఆ రకంగా చేసిన సంపాదనతోటే వాళ్ళు జీవితాన్ని సాగిస్తుంటారు. ఆ సమయంలో వాళ్ళు చాలా ఒక యజ్ఞంలాగా చేస్తారన్నమాట దాన్ని. ఒక మాలదాసరి ఒక ఆయన ఉండేవాడు. ఆయన పరమభక్త శిఖామణి, చక్కటి వైష్ణవ సంప్రదాయం నిండినటువంటి మహనీయుడు అన్నమాట ఆ వ్యక్తి. ఆయన ఒకసారి ఈ ఏకాదశి వస్తోంది, కార్తీక శుక్ల ఏకాదశి. కార్తీక శుక్ల ఏకాదశి నాడు పాల్కడలిలోంచి భగవంతుడు మేల్కొంటాడు అని మనకి శాస్త్రాలు చెప్తాయి. ఆయన మేల్కొన్నాక ద్వాదశి నాడు ఆయనకి అభిషేకాలు చేస్తారు పాలతోటి. దాన్ని ఏమంటారో ఆయన ద్వాదశిని చిలుకు ద్వాదశి అంటే సముద్రంలో పాల సముద్రంలో పాలని చిలికి అందులోంచి సారం తీసి దాని స్వామికి అభిషేకానికి వినియోగించేది అన్నమాట చిలుకు ద్వాదశి. క్షీరాబ్ధి ద్వాదశి అంటారు దాన్ని. ఆ ఏకాదశి నాడు స్వామికి మేల్కొలుపులు పాడతారు. ఒకసారి ఇలాగా కార్తీక ఏకాదశి వచ్చినప్పుడు ఆ మహనీయుడు ఆ మాలదాసరి తన ఊళ్ళోంచి తిరుక్కురుంగుడికి వెళ్ళి దేవుడి దగ్గర భక్తిపూర్వకమైనటువంటి పాటలన్నీ కూడా పాడి ఆ రకంగా దేవుడి సేవ చేసుకుందాము అని అనుకున్నాడు. అయితే ఆయన బయలుదేరిన తర్వాత ఈ గుడికి తన ఊరికి మధ్యలో పెద్ద అడవి, ఆ అడవిని అతను క్రాస్ చేసి రావాలి. దశమి నాడు బయలుదేరాడైనా ఈ అడవి దాటుతూ ఉండగా చీకటి పడిపోయింది. సరే తెల్లవారి లోపల ఇతను గుడికి వెళ్ళిపోయారు. ఎందుకంటే ఏకాదశి నాటి తెల్లవారుజామున స్వామికి తిరువీధి ఉత్సవం జరుగుతుంది. అంటే ఆయన వాహనం మీద ఎక్కించి ఊరేగిస్తారన్నమాట. ఆ ఊరేగించేటప్పుడు చూడాలి, ఆ దేవుడి పాటలు ఆయన దగ్గర పాడాలి. ఇది ఆయన అనుకుని తాను తొందరగా బయలుదేరుతున్నాడు. అయితే అప్పటికే చీకటి పడిపోయింది, దారి కనిపించడం కష్టంగా ఉంది. అయినా వెడదామని కొంతసేపు ఆయన అక్కడ ఉండేటటువంటి ఒక పెద్ద చెట్టు ఉంటే రావి చెట్టు, ఆ చెట్టు కింద కొంతసేపు విశ్రమిద్దాము అని కూర్చున్నాడు. అయితే ఆ చెట్టు మీద బ్రహ్మరాక్షసు ఉంది. అది ఒక్కసారి ఆయన్ని మింగేస్తా, నిన్ను ఇంతకాలానికి నాకు ఆహారం దొరికావు, నిన్ను మింగేస్తా అని వచ్చింది. అది అంటే పాపం ఇతనికి భయమే వేయలే, ఎందుకంటే దేవుడి భక్తుడికి భయాలు ఏముంటాయి కనుక. సో అతనికేం భయం అయితే వేయలేదు, కానీ అతను ఆ బ్రహ్మరాక్షసిని ఒక ప్రార్థన చేసేట. ఏమాయ్, నేను తిరుక్కురుంగుడు పెడుతున్నా, దేవుడి దగ్గర పాటలు పాడతా, ఆ సేవ చేసుకుని నేను మళ్ళీ వచ్చేస్తా, ఇది బహుశా నాకు చివరి సేవ అయి ఉండొచ్చు, అంచేత నన్ను నువ్వు వదిలిపెట్టు, నేను వెళ్ళి వస్తా అన్నట. అంటే నేనేనే పిచ్చోడు అనుకున్నావా? పులి నోట్లో తల పెట్టిన వాడిని ఎవడైనా పులి పులి ఒకసారి ఇంటికి వెళ్ళి వస్తాను వదలవా మళ్ళీ వస్తానంటే ఎవడైనా వస్తాడా మళ్ళీ అలాగే? అరే నేనేం పిచ్చోడు అనుకున్నావట, దొరికిన వాడిని వదిలిపెడితే మళ్ళీ వస్తాడయింది, అంచేత నిన్ను వదిలేది లేదు, నిన్ను ఇప్పుడే మింగేస్తా అని ఆ రాక్షసి గట్టిగా దెబ్బలాడేట తినేయడానికి తను. అయితే తను పాపం ధైర్యంగానే ప్రార్థన చేసి ఆ రాక్షసుని, అలా కాదయా, నేను తప్పకుండా వస్తానని ప్రామిస్ చేస్తున్నాను కదా, నీకు ఒకవేళ నా మాట మీద నమ్మకం లేకపోతే నేను కొన్ని ఆనలు పెడతా. ఆనలంటే కొన్ని ప్రతిజ్ఞలు, నేను కొన్ని ప్రతిజ్ఞలు చేస్తా, ఆ ప్రతిజ్ఞలు నువ్వు విని నీ కనుక సంతృప్తి కలిగితే అప్పుడు నన్ను వదిలిపెట్టు, ఒకవేళ అలా కాకపోతే యువర్ చాయిస్ అని ఇతను రకరకాల ప్రతిజ్ఞలు చెప్పాట. నేను కనుక తిరిగి రాకపోతే ఇట్లాంటి పాపానికి పోతా, నేను తిరిగి రాకపోతే ఇట్లాంటి పాపానికి పోతా, ఇట్లాంటి పాపానికి పోతానంటూ చెప్పాటేవో. సరే, ఏవి చెప్పినా ఆ బ్రహ్మరాక్షసి గారు పెద్దగా స్పందించాల. ఇంకా చివరికి ఇతను ఒక పెద్ద ప్రామిస్ చేశాట, ఒక పెద్ద ప్రతిజ్ఞ. అదేంటంటే, నేను కూడా దేవుడితోటి సమానమే, లేదు ఇగో వీళ్ళంతా దేవుడితో సమానమే. అవుతారేమన్నా దేవుడితో సమానం? మనమేమన్నా దేవుడితో సమానం అవుతాం? అసలు ఏ జీవుడైనా దేవుడితో సమానం అవుతాడు? నో వే. ఎవడు దేవుడితో సమానం కాదు. దేవుడు అంటే దేవుడే, ఈజ్ ఓన్లీ ద వన్. ఎవడు దేవుడితో సమానం కాడు. ఈ జీవులను ఎవరినైనా దేవుడితో సమానము అన్నవాడు ఏ పాపానికి పోతాడో, నేను అట్లాంటి పాపానికి పోతా రాకపోతే అన్నట్టు. ఓ, ఇది చాలా పెద్ద ప్రతిజ్ఞ, ఓకే నేను ఒప్పుకుంటున్నా, పో వెళ్ళరా అని వదిలేసేట. ఎవరు? బ్రహ్మరాక్షసుడు. సరే, ఇతను ఈ మాల దాసరి తిరుక్కురుంగుడికి వెళ్ళి ఆ ఊరికి పెద్ద ప్రాకారం, నాలుగు ద్వారాలు ఉంటాయి, ఒక్కొక్క ద్వారం దగ్గర స్వామిని మేలుకొల్పుతూ తన భక్తికి తగ్గట్టుగా కొన్ని కొన్ని పాటలు పాడాడు. స్వామి ఉత్సవాన్ని దర్శనం చేసుకున్నాడు, అంతా తృప్తికరంగా సాగింది. ఆ తర్వాత ఈయన అక్కడి నుంచి బయలుదేరి సరే వెనక్కి వచ్చి సరిగ్గా ఇదివరకు ఏ చెట్టు కింద కూర్చున్నాడు మళ్ళీ ఆ చెట్టు దగ్గరికి వచ్చి ఆ బ్రహ్మ రాక్షసి గారిని పిలిచాట. రాక్షసుడు గారు, ప్లీజ్ కమ్, నన్ను తినేయండి సార్ అని పిలిచాట. అంతే, ఈయన ఎక్కడో హోలోగాడులో ఉన్నాడు ఈయన. ఇదేందా, నిన్ను వదిలిపెట్టేస్తే మళ్ళీ వచ్చావేంటి నువ్వు? అమ్మో, నువ్వు నిజంగా చాలా గొప్పవాడిలో ఉన్నావు. రాక్షసు నోట్లోంచి తప్పించకపోయిన వాడేవాడన్నా మళ్ళీ తాకగా ఎదురుకు వచ్చి ఏమంటే తినేయండి సార్ అంటాడా? కానీ నువ్వు నీ ఆడిన మాటని నిలబెట్టుకుంటూ నీ ప్రతిజ్ఞకి తగ్గట్టుగా వచ్చావే, నువ్వు చాలా గొప్పవాడివా. సరే, నేను నిన్ను వదిలేస్తా, కానీ నువ్వు నాకు ఒక ఫేవర్ చేయాలి. అంటే ఏం చేయమంటావు చెప్పు, నాకు చేతనైతే చేస్తా అన్నట్టు ఆయన. మరేం లేదు, ఇప్పుడు నువ్వు దేవుడి దగ్గర వచ్చావు కదా, గుళ్ళో పాడొచ్చావు కదా, ఏం పాడావు చెప్పవా? అంటే ఏం పాడాను, పాటలు పాడాను. ఆ పాటలు చల్లేవా, ఏ రాగంలో పాడేవో చెప్పవా? ఎస్, కైసిక రాగంలో పాడానండి. ఓ ఓ, అయితే ఓ పని చెయ్యి, నువ్వు దేవుడి దగ్గర పాడిన పాటల వల్ల నీకు ఏ పుణ్యం వస్తుందో అదంతా నాకు ఇచ్చే, నేను నేను వదిలేస్తా. అంటే ఏంటంటే, ఐఎమ్ సో సారీ, నేను దేవుడి దగ్గర పాడాను తప్ప పుణ్యం కోసం పాడలేదా? దేవుడి దగ్గరికి వెళ్ళేవాళ్ళు దేనికోసం పెడతారు ఎవరైనా సాధారణంగా? పుణ్యం కోసం. ఇంకా ప్రసాద్, పుణ్యం సంగతి దేవుడు ఎరికి, కానీ ప్రసాదం కోసం అది మొదలు తప్పకుండా పెడతారు. యు ఆర్ రైట్. పాపం పోవాలి, పుణ్యము రావాలి. దేవుణ్ణి నువ్వు అలా అడుగుతున్నావు అని అంటే నువ్వు దేవుడితోటి బిజినెస్ చేస్తున్నావు అని అర్థం. చేర్చాలి దేవుడితోటి, అమ్మతోటి నాన్నతోటి ఎవడన్నా బిజినెస్ చేస్తాడా? చేయొచ్చా? మరి దేవుడు మనందరికీ తండ్రి తల్లి కదా. దేవుడి దగ్గరికి వెళ్ళి, దేవుడు నేను నీకు ఇచ్చేస్తా, నువ్వు నాకు అది చేయి, అడగచ్చా? అలాగే ఎప్పుడైనా ఎవరిని అడగాలి? ఎప్పుడైనా అడగాలంటే నీ గురించి తెలియని వాడైతే వాడి దగ్గర అడగాలి. దేవుడికి మన గురించి తెలియదా? మన లోపల ఆలోచన పుట్టించేవాడు ఎవడు? మరి ఆయన దగ్గర మనం అడగాల్సిందే ఉంటుంది కనుక. దేవుడి దగ్గర బిజినెస్ చేయడం నాకు ఎప్పుడు అలవాటు లేదా? నేను దేవుణ్ణి ఎప్పుడు ఏది కోరి ఆయన దగ్గర ఏ పని నేను చేయలా? నాకు పుణ్యమో తెలీదు, పాపమో తెలీదు. ఏది ఉంచాలో ఏది పోగొట్టాలో ఆయనకే తెలుసును, నాకేమిటి? మనం ఎందుకు వెళ్ళావయ్యా గుడికి అంటే, నాకు దేవుడు శక్తినిస్తున్నాడు లోపలుండి, తెలివినిస్తున్నాడు లోపలుండి. ఆ శక్తితో తెలివితో వాడి సేవ చేయడం నా బాధ్యత, అంతే. దానికోసం నేను చేస్తున్నా తప్ప దానివల్ల నాకేదో పాపం పోతుందనో పుణ్యం వస్తుందనో నేనేం చేయటం లేదు సుమా. సో నా దగ్గర నేను నీకు పుణ్యం ఇవ్వాలి అంటే నేను సంపాదించుకుందంటే ఏదైనా ఉండాలి కదా. ఐ హ్యావ్ నథింగ్ విత్ మీ విచ్ ఐ హ్యావ్ ఎర్న్డ్ అని చెప్పాట. అంటే నో నో, అలా కాదు, నువ్వు పాడావంటే నీకు తప్పకుండా పుణ్యం వస్తుంది, ఆ వచ్చిన పుణ్యంలో నాకు కొంత కొంత షేర్ చేయవయా, నీకు వచ్చిన దాంట్లో కొంచెం నాకు ఇవ్వయా. అంటే నాకు వచ్చిందంటూ నా దగ్గర నేను సంపాదించుకుంది ఏదైనా ఉంటే కదయ్యా నీకు ఇవ్వడానికి. ఏం లేనప్పుడు నేను ఎక్కడి నుంచి ఇస్తా? ఏదైనా వాళ్ళు దేవుడు ఇచ్చింది ఉంటుంది కదా. అంటే దేవుడు ఇచ్చింది ఉంటుందంటే అది ఆయన ఇష్టం. అది ఆయన ఇచ్చిన దాన్ని నీ ఇవ్వడానికి నేనెవడిని? అత్తగారితో మల్లుడు దానం చేసినట్టు. నేను సంపాదించుకుందంటూ దిస్ నథింగ్ విత్ మీ అని చెప్పాను. ఇగో నువ్వు అలా ఊరికే వాదనలు చేయక కానీ నాకు ఆ పుణ్యమే అగ్రీ లేదయా, నాకు తెలియదా? పోనీ ఓ పని చేయి, నాలుగు దిక్కులా వచ్చిన పుణ్యం అక్కర్లేదు కానీ మూడు దిక్కుల్లో వచ్చిన పుణ్యం నాకు ఏ పని కావాలంటే నువ్వు దిక్కు వచ్చిన పుణ్యం అట్టే పెట్టుకో. అయ్యా నా దగ్గర లేదంటుంటే నేను ఆడకెళ్ళిచ్చేదా? పోనీ మూడు దిక్కులు కాకపోతే నువ్వు రెండు దిక్కులు వచ్చిన పుణ్యం ఇవ్వయా? 50-50. ఐఎమ్ సారీ, పోనీ ఒక దిక్కున వచ్చిన పుణ్యమైన ఇవ్వయా? పోనీ అంటే అతనికి సంపాదించుకునేవాడిని నేను కాదు, పుణ్యమైనా పాపమైనా అది భయం, చేయాల్సిన బాధ్యత నాది. ఏది ఇవ్వాలి ఏది ఇవ్వ తగదు అనేది భగవంతుడికే తెలుసును కనుక, హూ యామ్ ఐ టు డిమాండ్ ఫర్ ఎనీథింగ్. ఈ విశ్వాసం ఆయనలో నిండుగా ఉంది. అండ్ హీ వాజ్ వెరీ వెరీ సిన్సియర్ అబౌట్ ఇట్. అంచేత నాకు అలాంటిదేం లేదు. నీతో నాకుండే అగ్రిమెంట్ ఏంటి? నువ్వు అడిగా మళ్ళీ తిరిగి రమ్మని, నేను తిరిగి వచ్చా, నన్ను తింటానన్నావు, తినేయి, దట్స్ ఇట్. అంతే తప్ప దీనికి మళ్ళీ ఇది అది అనే ఆల్టర్నేటివ్స్ నాకేం అక్కర్లేదు. అంచేత నువ్వు శుభ్రంగా నన్ను హాయిగా ఫోన్ చేయొచ్చును అని చెప్పట్టిన. ఇంతసేపు పరమభక్తుడైనటువంటి ఆ మాలదాసరితోటి మాటలాడిన పుణ్య విశేషం చేత ఇతను చాలా గొప్ప భక్తుడు కదా, ఇంతసేపు ఇతనితో మాట్లాడేటప్పటికే ఆ బ్రహ్మరాక్షసుకు ఉండేటువంటి బ్రహ్మరాక్షసత్వం పోయి అతనికి ఉండేటటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోయి ఆ ఒక మళ్ళీ పూర్వం ఉండేటటువంటి ఆకృతి అతనికి వచ్చేసిందట. అతను చెప్పుకున్నట్ట, నాయన నేను ఒకనాడు చక్కటి వేదాలు చదువుకున్నటువంటి పండితునయా, కానీ ఆ చదువుకున్నటువంటి గ్రంథాల యొక్క అర్థం తెలియకుండా నేను చేసేటటువంటి యజ్ఞాలకి మధ్యలో ఏర్పడ్డ విఘ్నాల ప్రభావం చేత ఇలాంటి బ్రహ్మరక్షస్థం నాకు వచ్చింది. సరి అయినటువంటి తాత్పర్యాన్ని నిర్ణయించుకోవడం చేత కాక నేను ఇలాగ దోషినయ్యా, కానీ నా దోషాలన్నీ పరమభక్తుడవైన నీతోటి కొంతసేపు మాటలాడటం వల్ల నాకు పోయిందా? ఇప్పుడు నాకు అర్థమైంది, భగవంతుడిని ఆశ్రయించడం కంటే భగవద్భక్తుణ్ణి ఆశ్రయించడం చాలా ప్రభావం కలిగినది అని నాకు ఇప్పుడు తెలిసిందా? భగవంతుడి భక్తులలో వీడే కులం వాడు, వీడే జాతి వాడు అనేటటువంటి తారతమ్యాలు అవసరం లేదు. పుట్టుకకి నువ్వు మాలదాసరివే అయినా నీకుండే భక్తి విశేషం చేత నువ్వు చాలా గొప్పవాడివయా. భగవద్భక్తి కలిగిన వాడు ఏ జాతిలో పుట్టినా వాడు గొప్పవాడు, పరమ పూజనీయుడు, ఆరాధనీయుడు అనేది నాకు ఇప్పుడు అర్థమైందా? భక్తి లేనివాడు ఎంత గొప్ప కులంలో పుట్టినా వాడు అధమ అధముడు అనేది కూడా నాకు అర్థమైంది. నాకు వేదాలు చదువుకున్న ఆనాడు యోగ్యమైన భక్తి లేకపోవడం వల్ల నేను ఇట్లాగా నా యోగ్యతనంతటినీ కోల్పోయి రాక్షసుని కావలసి వచ్చిందా? నువ్వు ఎక్కడో అంత్యజాతి అనుకునే దాంట్లో నువ్వు పుట్టినప్పటికీ కూడా నీలో ఉండేటటువంటి ఆ శ్రీ మహావిష్ణువు యందు అచంచలమైనటువంటి భక్తి విశ్వాసం నీలో ఉన్నాయి కనుక నువ్వింత గొప్పవాడివి కాగలిగావు. నీతో మాట్లాడిన ప్రభావం చేత నాలో ఉండేటటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోయాయి. నేను తరించానయ్యా ఇప్పుడు నీ ప్రభావం చేత అని అతను తరించి పైలోకాలకి పోతూ, నువ్వు భగవంతుడి దగ్గర పాడినటువంటి పాట కైసిక రాగంలో పాడేవు కనుక నీ పేరనే, నువ్వు పాడిన రాగం పేరనే ఈ ఏకాదశి ప్రసిద్ధమవుతుంది అని, ఈ ఏకాదశికి కైసిక ఏకాదశి, ఆ వ్యక్తిని కూడా కైసికుడు అని అతను కూడా పేరు పెట్టేశారు. నిజానికి అది రాగానికి పేరు కైసిక రాగం అని, కానీ ఆ మాలదాసరికి కూడా కైసికుడని పేరు పెట్టేశారు. ఇది ఆ మహనీయుడి యొక్క పేరున ప్రసిద్ధి చెందినటువంటి ఏకాదశి. జరిగింది యాక్చువల్గా తిరుక్కురుంగుడి అనేటటువంటి పట్టణంలో. అయినప్పటికీ దీన్ని అన్ని ఆలయాల్లోనూ కూడా ప్రసిద్ధంగా ఆచరిస్తారు. శ్రీరంగంలో దీన్ని చాలా విశేషించి ఒక విలక్షణంగా ఆచరిస్తారు. ఇప్పుడు నేను చెప్పినటువంటి కథ అంతా ఓ కొన్ని చాప్టర్స్లో ఉంటుంది పురాణంలో. ఈవేళ అంటే ఈ ఏకాదశి నాటి రాత్రి రంగనాథుడు మండపంలోకి వస్తాడు. పరాశర భట్టర్ వంశానికి సంబంధించినటువంటి మహనీయులు ఆ వంశంలో వచ్చినటువంటి ఆ కుటుంబీకులు ఉంటారు కదా, వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క ఏడాది చేస్తుంటారు అన్నమాట. వాళ్ళు ఈ వేళ అంటే ఆ ఏకాదశి నాడు ఆ రంగనాథుడి ముందర వారి కోసం ఒక ప్రత్యేకమైన ఆసనాన్ని ఏర్పాటు చేస్తారు. ఆ ఆసనం మీద వారు కూర్చుని ఆ పురాణాన్ని పఠనం చేస్తుంటారన్నమాట. ఒక్కొక్క అధ్యాయం పూర్తి కానీ ఒక్కొక్క చాప్టర్ పూర్తి కాగానే భగవంతుడు వారికి ఒక్కొక్క శాలువ కప్పుతాడు. అంటే మాలదాసరి ప్రభావాన్ని లోకానికి చాటిన ఘట్టాన్ని తన ముందర ఆవేళ చదువుతున్నారంటే దేవుడికి చాలా ఇష్టం అన్నమాట. అందుకోసమని ఆ స్వామి పెరుమాళ్ళ దగ్గర ఉండేటువంటి వస్త్రాలని ఒక్కొక్క వస్త్రం ఒక్కొక్క సుమారుగా దాంట్లో 100 చాప్టర్స్ ఉన్నాయి, 100 అధ్యాయాలు ఉన్నాయి. సో ఒక్కొక్క అధ్యాయం కాగానే ఒక్కొక్క శాలువ. సో మొత్తం ఆ గ్రంథం అంతా పారాయణ పూర్తయ్యేటప్పటికీ మొత్తం ఆ భట్టర్ వంశంలో అక్కడ పారాయణ చేసేటటువంటి వారికి మొత్తం 108 శాలువాలు కప్పుతారంటే మొత్తం వారు శాలువాల్లో ముని ఉంటారనమాట. ఈ గ్రంథం అంతా మొత్తం పూర్తి అయిపోయిన తర్వాత వారికి ఆ రంగనాథుడు తీర్థము శఠారి ప్రసాదము ఇచ్చి తాను ఊరేగేటటువంటి పల్లకి ఉంటుంది కదా, తనని మోసేటటువంటి ఆ శ్రీపాద తాంగువార్ అంటారు కదా, శ్రీపాద తాంగులు అంటారు, తనని మోసేటటువంటి శ్రీపాద తాంగుల చేత తాను కూర్చునే వాహనంలో ఆ భట్టర్ వారిని కూర్చోబెట్టి వారే వీరిని వారింటి దాకా తీసుకొని వెళ్ళి అక్కడ డ్రాప్ చేస్తారు. ఆ భట్టర్ వారిని బ్రహ్మరథం అంటారు దాన్ని, బ్రహ్మరథ మర్యాద అని అంటారు అన్నమాట. ఆ భట్టర్ కుటుంబీకులకి బ్రహ్మరథ మర్యాదని ఈ కైశిక పురాణం పఠనం పూర్తయిన తర్వాత రంగనాథుడు జరిపిస్తాడు. అది ఆ వేళ నుంచి ఇవాళ్టి దాకా రామానుజుల వారి తర్వాత దీన్ని రంగనాథుడి సన్నిధిలో ఒక ఆనవాయితీగా జరిగే వ్యవస్థని ఆయన ఏర్పాటు చేశాడు. అది ఇవాళ్టికి సాగుతోంది. రేపు ఆ భట్టర్ వంశస్థులు అక్కడ ఆ రంగనాథుడి సన్నిధి ఈ మర్యాద జరుగుతుందన్నమాట, కైశిక ఏకాదశి ప్రయుక్తంగా. సో దిస్ ఏకాదశి ఈజ్ వెరీ వెరీ ప్రామినెంట్ అండ్ వెరీ ఇంపార్టెంట్ టు టాక్ అబౌట్ ది గ్రేట్నెస్ ఆఫ్ పీపుల్ హూ ఎవర్ బార్న్ ఇన్ వాట్ ఎవర్ క్యాస్ట్ ఆర్ కమ్యూనిటీ. బట్ ఇఫ్ వన్ ఇస్ రియలీ డివోటెడ్ టువర్డ్స్ గాడ్ ద లార్డ్ నారాయణ, హీ షుడ్ బి వర్షిప్డ్ ఎట్ పార్ విత్ గాడ్. భగవంతుడితోటి సమానంగా అలాంటి మహనీయుల్ని ఆరాధించాలి అనే మర్యాదని సాక్షాత్తు శ్రీరంగ క్షేత్రంలో రంగనాథుడి సన్నిధిలో భగవద్ రామానుజ ఆచార్య స్వామి ఏర్పాటు చేశారంటే మనిషికి ఇంపార్టెన్స్ అనేది వాడి కులాన్ని బట్టి రాదు, దేన్ని బట్టి వస్తుంది, అతనికుండే భగవద్భక్తిని బట్టి ఏర్పడుతుంది, అతనికుండే జ్ఞానాన్ని బట్టి ఏర్పడుతుంది, అతనికుండేటటువంటి శ్రద్ధని బట్టి ఏర్పడుతుంది అనేదాన్ని రామానుజుల వారు ఎస్టాబ్లిష్ చేశారన్నమాట. అందుకోసం మనం రామానుజుల వారిని మహానుభావులుగా గుర్తిస్తాం. లోకంలో పోతే ఈవేళకి కూడా మనందరికీ తెలుసును, కులాన్ని బట్టి గౌరవాన్ని డిమాండ్ చేస్తుంటారు కదా, కానీ 1000 ఏళ్ల క్రితమే రామానుజాచార్య స్వామి కులాన్ని బట్టి కాదయ్యా మనిషిని గౌరవించాల్సింది, దేన్ని బట్టి, ఆ వ్యక్తికి ఉండేటటువంటి భగవత్ ప్రేమ రూప జ్ఞానాన్ని బట్టి అతడికి మనం గౌరవాన్ని ఇవ్వాలి సుమా అనేదాన్ని నిరూపణ చేసిన ఏకాదశి అన్నమాట. మనకి రేపు వచ్చే ఏకాదశి మంచి ఏకాదశి. ఏకాదశి నాడు ఏం చేయాలి? ఉపవాసం ఉండాలి. ఉపవాసం అంటే ఏంటి? ఏంది ఉపవాసం అంటే? ఉపవాసం అంటే మాకు తెలిసింది ఒకటే స్వామి, తిన్న రోజు తిండి పెట్టరు. ఇట్ ఇస్ ట్రూ. ఉపవాసం ఉపవాసం అనేది ప్రధానమైనటువంటి అంగం ఏకాదశికి మనం చేయాల్సింది. అయితే రెండు రకాలు ఉపవాసం అంటే, ఉప అంటే దగ్గరగా, వస్ ఉండుట. దేనికి దగ్గరగా ఉండుట? ఎస్, భగవంతునికి దగ్గరగా ఉండుట, మిగతా వాటికి దూరముగా ఉండుట. అయితే దాని దగ్గరగా ఉండాలి కనుక ఎప్పుడు దేవుడి దగ్గరే కూర్చుని, దేవుడి దగ్గర పెట్టిన అరటిపళ్ళు, కొబ్బరికాయలు, మిగతా పచ్చదనం అంటే, మనిషికి మనస్సు చాలా ప్రధానమైనటువంటి పరికరం. ఎక్కడుంటుంది అది? మనస్సు అనేది, మనస్సు అనేది ఎక్కడుంటుంది? ఎక్కడో ఉంటుంది కానీ పనిచేసినప్పుడు అప్పుడప్పుడు పనిచేస్తుందండి, ఎక్కువ టైంలో పనిచేయదండి. మనందరికీ లోపల ఒక 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 సెన్సరీ ఆర్గాన్ ఒకటి ఉంది, దాన్ని మనస్సు అని అంటారు. మనకి కన్ను, ముక్కు, చెవి, నాల్క ఎలా అయితే బయటకు ఉన్నాయో అలానే లోపల ఒక ఇంద్రియం అంటారు దాన్ని, దాని పేరు మనస్సు. వీటిని కంట్రోల్ చేసేదన్నమాట మనస్సు అంటారు దాన్ని. ఈ మనస్సు అనేది మనం తినే తిండిని బట్టి పనిచేస్తుంది. మనం ఎట్లాంటి తిండి తింటామో మనస్సు అలా పనిచేస్తుంది. మనం ఎలాంటి ఎరువేస్తే చెట్లోంచి అలాంటివే కదా బయటకు వస్తాయి, అలానే మనం ఈ లోపలికి ఏ పదార్థాలు వేస్తే మనస్సులోంచి అట్లాంటి భావనలు బయటకు వస్తాయి. సో మనస్సు అనేది ఆలోచనలకి ఒక ఆట పట్టు అంటే ఒక కేంద్రం అన్నమాట. దాన్ని మనం రెగ్యులరైజ్ చేయాలి అంటే, దాంట్లో మంచి ఆలోచనలు వచ్చేట్టు చేయాలి అని అంటే, ఏకాదశి నాడైనా కనీసం మనం బయటి వస్తువులను దానికి ఇచ్చి వాటి ప్రభావం దాని మీద పడకుండా వాటికి కాస్త దూరంగా పెట్టగలిగితే, కనీసం కొంచెం తగ్గించగలిగితే, అంటే మనం 10 ముద్దలు తినేది ఆవేళ కనీసం 9 ముద్దలైనా తినగలిగితే, ఎంత వీలైతే అంత తగ్గించగలిగితే దాని ఇంపాక్ట్ని మనం మనస్సు మీద అంత తగ్గించవచ్చు అన్నమాట. లేదా ఒకటి, బయట తిండి ప్రభావం తగ్గించడం, రెండు, దానికి కావలసిన దైవ సంబంధమైనటువంటి కాస్త ఇన్పుట్ ఎక్కువ ఇవ్వగలగడం, అది ఇచ్చేటటువంటి పెద్దలతోటి మంచి మాటలు వింటూ ఉండడం, సంగతి సత్సంగతి అంటారు కదా దాన్ని, సత్సంగ్. ఎప్పుడైనా అన్నారా ఈ మాట సత్సంగ్? వాట్ డస్ ఇట్ మీన్ బై సత్సంగ్? బీ ఇన్ కంపెనీ విత్ గుడ్ పీపుల్ అండ్ ట్రై టు అండర్స్టాండ్ గుడ్ థింగ్స్, ట్రై టు లెర్న్ గుడ్ థింగ్స్ అండ్ ట్రై టు ప్రాక్టీస్ గుడ్ థింగ్స్ ఆల్సో, దాన్ని సత్సంగతి అని అంటారు. అంటే ఇది చేస్తూ ఉండాలన్నమాట. కనీసం ఏకాదశి ఒకనాడైనా మనం దాన్ని ఎక్కువ చేయగలిగితే మన మనస్సుకి బలాన్ని ఇస్తుంది, మిగతా రోజుల్లో మిగతా ఆహారాలు మనం బాగానే తినచ్చు అన్నమాట. ఏకాదశి నాడు దానికోసం మన వాళ్ళు ఉపవాసం అని పేరు పెట్టారు దానికి. తిండిని కొంచెం తగ్గించండి, లేదా అట్లీస్ట్ మేక్ ఏ చేంజ్. సామాన్యంగా దోషాలన్నీ అన్నాన్ని పట్టుకొని ఉంటాయి ఏకాదశి నాడు అంటారు, అంటే అట్లీస్ట్ బియ్యాన్ని మార్చి పోని ఇంకోటి ఏదైనా ఆల్టర్నేటివ్ సంథింగ్ తీసుకున్నా పర్వాలేదంట. ఆల్టర్నేటివ్ తీసుకోమన్నారు కదా అని శుభ్రంగా రోజు తినే అన్నానికి కాంపెన్సేషన్గా ఆ రోజు 2 డజన్ల అరటి పండ్లు, 3 డజన్ల యాపిల్ పండ్లు, 4 లీటర్ల పాలు. మా చిన్నప్పుడు సినిమా చూస్తూ ఉండేవాళ్ళు, దాంట్లో సూర్యకాంతం అని ఒక పెద్ద ఉండేవాడు, ఈవేళ ఏకాశి అనేది ఆవిడ. ఏకాశి అంటే ఆ పక్కన ఒక బుట్ట నిండా పళ్ళు, ఒక పెద్ద గిన్నె నిండా పాలు ఉంటాయన్నమాట. మామూలు రోజు భోజనానికి 25 రూపాయలు ఖర్చు అయితే ఆ ఏకాది ఉపవాసానికి 250 రూపాయలు ఖర్చు అవుతున్నారు. అలా చేయడం కాదు. అండర్స్టాండ్? వీలైనంత వరకు రిడ్యూస్ యువర్ ఎక్స్టర్నల్ ఎంజాయ్మెంట్స్ అండ్ బీ విత్ గుడ్ థాట్స్ అండ్ ఇన్ ద కంపెనీ ఆఫ్ గుడ్ పీపుల్ అండ్ ట్రై టు డూ గుడ్ డీడ్స్. దట్ ఈస్ ఏకాదశి. సో రేపు వస్తుంది మనకి ఏకాదశి. కొంతమందికి ఏకాదశి వస్తుందంటే ఇలాంటివి చేయాల్సి వస్తుంది అమ్మో అని ఇవాళ నిరసపడిపోతారన్నమాట. చేత మనకి ఏమైనా భయం అక్కర్లేదు. డూ విత్ జాయ్ వాట్ ఎవర్ యు ఆర్ ఏబుల్ టు అండ్ ఎంజాయ్ ద కైసిక ఏకాదశి. రైట్? చాలా సంతోషం. మీరందరూ కూడా చక్కగా ఈ పూట కార్యక్రమంలో కూడా పాల్గొన్నందుకు మీకందరికీ కూడా అనేక అనేక మంగళాశాసనాలు చేస్తున్నాం. జయ శ్రీమన్నారాయణ. బోల్ సీతారామచంద్ర మహారాజుకి.
జయ శ్రీమన్నారాయణ. నిజంగా మనమంతా అదృష్టవంతులం.